ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಾಂದಸ್ರುತಿಧಿರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಗಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತಿಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರಾದುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತಹೃದಯೋ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾತ್ ಅಮೃತದ್ರವ ಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಗೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ. ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸ ಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಅತ ಸೀ ಪುಷ್ಪ ಸಂಕಾಶಂ ಹಾರನೂಪುರ ಶೋಭಿತಂ ರತ್ನಕಂಕಣಕೇಯೂರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಕುಟಿಲಾಲಕ ಸಂಯುಕ್ತಂ ಪೂರ್ಣಚಂದ್ರ ನಿಭಾನನಂ ವಿಲಸತ್ಕುಂಡಲಧರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಮಂದಾರಗಂಧ ಸಂಯುಕ್ತಂ ಚಾರುಹಾಸಂ ಚತುರ್ಭುಜಂ ಬರ್ಹಿ ಪಿಂಚಾವಚೂಡಾಂಗಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಉತ್ಫುಲ್ಲ ಪದ್ಮಪತ್ರಾಕ್ಷಂ ನೀಲಜೀಮೂತ ಸನ್ನಿಭಂ ಯಾದವಾನಾಂ ಶಿರೋರತ್ನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ರುಕ್ಮಿಣೀ ಕೇಳಿ ಸಂಯುಕ್ತಂ ಪೀತಾಂಬರ ಸುಶೋಭಿತಂ ಅವಾಪ್ತ ತುಲಸೀ ಗಂಧಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಗೋಪಿಕಾನಾಂ ಕುಚದ್ವಂದ್ವ ಕುಂಕುಮಾಂಕಿತ ವಕ್ಷಸಂ శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశ నిరతాయ నమః. ఓం భక్తాభీష్ట ప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వ రహస్య జ్ఞాయ నమః. ఓం కార్యాకార్య ప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః. ఓం వేదవేదాంతతత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాదిమతఖండనాయ నమః. ఓం వైరాగ్యనిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవతారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థప్రకాశకాయ నమః. ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచియే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంజ పదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సరస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మయే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగ విదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వానపండితాయ నమః. ధర్మాధర్మ విభగాజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగిరుత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాననిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. అమానుష చరిత్రాఢ్యాయ నమః. క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం సప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మక తాటంకతోషితాంబా మనోరథాయ నమః. ఓం బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతే నమః. ఓం ద్విసప్తతిమతోచ్ఛేత్రే నమః. ఓం సర్వదిగ్విజయ ప్రభవే నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురుభూమండల ఆచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః. ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరీ ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. ఓం శ్రీమన్ మండన విశ్రాఖ్య స్వయం భూజయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదాతీతాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సత్యశ సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం నృసింహ భక్తాయ నమః. ఓం సత్రత్వగర్భ హేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసి మహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదిలక్ష్మి స్వరూపిణి అయిన జగన్మాత రుక్మిణీదేవితో కలిసి ద్వారకానగరంలోకి అడుగు పెట్టడంతో ఆ ఆది దంపతులు జగత్ కళ్యాణ కారకులైనటువంటి మహానుభావుల యొక్క పాదస్పర్శతోటి వారి దర్శనంతో ద్వారకానగరము పులకించింది. ఒక ద్వారకే కాకుండా యావత్ ప్రపంచానికి ఆ రోజు నుంచి మంచి రోజులు అడుగుపెట్టేట. మహాత్ముల కళ్యాణం లోక కళ్యాణం. లోకశ్రేయస్సు కోసం పరమాత్ముడు ఒక్కడే అయ్యుండి కూడా 2 రూపాయలు ధరించాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి భగవంతుడికి గుణరూపకర్మలు లేవు కదా, అయినా ఆయన పురుషుడిగా స్త్రీగా 2 రూపములు ధరించి స్త్రీ రూపంలో ఉన్నప్పుడు శ్రీగా లక్ష్మీదేవిగా, పురుష రూపంలో ఉన్నప్పుడు పురుషోత్తముడైన నారాయణునిగా మారి ఒకే శక్తిని 2 రూపాలతో ఎడంవైపు కుడివైపు ధరించి లోకశ్రేయస్సుని నడుపుతూ ఉంటాడు ఆయన. అటువంటి పరమాత్మ దర్శనంతో ద్వారకానగరం అంతా ఏదో తెలియని బ్రహ్మానందం పొందిందిట. ద్వారకానగరం నిత్యం ఒక రకం కాదు, భూలోక వైకుంఠం అని చెప్పడం కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉందన్నారు. వైకుంఠపురం కంటే వైభవంగా ఉండేటటువంటి లోకాలు ఈ సృష్టిలో ఉండవు. కానీ ఇది భూలోక వైకుంఠం అనడానికి కూడా వెళ్ళలేదు. వైకుంఠంలో ఉన్న భోగం కంటే ఇక్కడ ఎక్కువ ఉంచేట ఆయన. ఎందుకంటే ఈ భూలోకవాసుల మీద ఉన్న అభిమానం కొద్దీ ద్వారకని వైభవంగా తీర్చిదిద్దించి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నడిపాడు. క్రమంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ వల్ల గర్భం ధరించింది. తామర సాక్షు వంశమున దర్పకుడి శరు కంటి మంటలం తామును దగ్ధుడై పెదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ఠ చేసి హరివీర్యమున ప్రభవించి రుక్మిణీ కామిని గర్భమందసురఖండను మారటమూర్తియో ఎన్నను. ఒకప్పుడు పార్వతీదేవి శివుడు తన భర్త కావాలని కైలాస పర్వతం మీద, అంటే భూలోకంలో ఉన్న హిమాలయ పర్వత ప్రాంగణంలో, ఇప్పుడు మనం కేదారం అంటున్నామే అక్కడ గౌరీకుండమున కొండం ఉన్నది, ఆ కొండం దగ్గరే పార్వతీదేవి ఒకప్పుడు శివుడు తన భర్త కావాలనే ఉద్దేశంతో ఈశ్వరుడికి చాలా సేవ చేసింది. ఒకరోజున ఆవిడ శివుడి మెళ్ళలో ఇలా ఒక దండ వేస్తూ ఉండగా మన్మథుడు, ఈ శివుడికి పార్వతికి పెళ్లి చేద్దాం, నేను బాణం వేస్తే ఎంత గొప్పవాడైనా కాముకుడైపోతాడు అనుకుని శివుడి మీద పుష్పబాణం వేశాడు. ఆ పుష్పబాణం తగలగానే ఈశ్వరుడి హృదయం చలించింది. అమ్మవారిని ఇలా పట్టుకోబోయి వెంటనే ఆగి, ఎవడి దుర్మార్గుడు, నా మనస్సు మార్చడానికి నా మీదే ప్రయోగం చేశాడు అని చూశాడు ఆయన. ఎదురుగుండ పొదలో కూర్చుని శివుడి మీద అప్పటికే ఒక బాణం వేసి 2వ బాణం కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన్మథుడు కనబడ్డాడు. ఓరి దౌర్భాగ్యుడా, మహాయోగాభ్యాసంతో ఇంద్రియాలను జయించి తపస్సు చేస్తూ ఉంటే నా మీద పుష్పబాణ ప్రయోగం చేసి నన్ను కాముకుండి చేసి సంసారంలో ప్రవేశపెడదామనుకుంటున్నావా అని వెంటనే ఆయన 3వ కన్ను తెరిచాడు. నిజానికి ఈశ్వరుడు కామాతీతుడు, కేవలం లోకశ్రేయస్సు కోసం. అమ్మవారు అంటే చెప్పాను కదా, ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రకృతి అమ్మంటే, ఈ చెట్లు పుట్టలు ఇవన్నీ అమ్మే. కాబట్టి స్వామివారు కాముకుడు అయ్యాడు అంటే అర్థం ఏమిటనమాట, ఈ చెట్లన్నీ పుష్పించేలాగా ఫలించేలాగా ఈ ప్రకృతిని అలంకరిస్తున్నాడు అని అర్థం. అలా అలంకారం చేయడం రుద్రుడికి అన్ని వేళలా ఇష్టం ఉండదు. లోకం లౌకిక ప్రపంచంలో పడకుండా సంహారం అవ్వాలి అని ఆయన కోరిక. ఆ సమయంలో ఈయన బాణం వేశాడు కనుకే మన్మథుణ్ణి 3వ కన్ను తెరిచి భస్మం చేశాడు. అప్పుడు మన్మథుడు పీడికేడు బూడిదైపోయాడు. అందుకే మహాత్ములకి సాధ్యమైనంత వరకు అనవసరంగా కోపం తెప్పించకూడదు, ఆ కోపం అనర్థదాయకం అవుతుంది. మనం గొప్పవాళ్ళం కదా, శక్తి ఉంది కదా అనుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే, లేక చెయ్యరాని పనులు చేస్తే దానికి ఇలాంటి ఫలితాలు అనుభవిస్తారు. మన్మధుడే కదా ఈ సృష్టిలో ఎవడైనా అంతే, ఎంత గొప్పవాడైనా సరే ఎప్పుడూ మహాత్ములకు ఆగ్రహం తెప్పించకూడదు. అందులో ఉత్తముల యొక్క కార్యక్రమాలకు అసలు ఆటంకం చేయకూడదు. వాడు కొన్ని చెప్పారండి శాస్త్రాల్లో, దైవ ధ్యానానికి, ఇంద్రియ నిగ్రహానికి, తపస్సుకి, పూజలకి, ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో విఘ్నం కలగజేయకూడదు. అలా విఘ్నం కలగజేసిన వాడు చాలా ప్రమాదం తెచ్చుకుంటాడని. ఉదాహరణకి వాడు ఎవరో పాట పాడుతుంది అనుకోండి, ఆ పాట పాడుతుంటే మధ్యలో మైకు లాక్కోకూడదు, లాక్కుంటే వాడు భస్మం అయిపోతాడని శాస్త్రం. ఎవడైనా మంచి పనులు చేస్తూ ఉంటే పొరపాటును కూడా బలాత్కారంగా లాక్కోకూడదు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, అక్కడ నుంచి పాట పాడుతూ ఉండగానే ఇక్కడ మనం అర్చక స్వామి రాగానే వాళ్లే మైకు పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయాలి, అది ఇవ్వడం వాళ్ళ ధర్మం. మనం మాత్రం ఆ పని కసరకూడదు. మీరు ఇక్కడ వరకు ఇంతవరకు చూశారు కదా, అలాంటి ఒక్క సంఘటన కూడా ఎందుకు జరగట్లేదంటే ఇది పవిత్ర స్థలం అవడం వల్ల. ఈ ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరిలో జ్ఞానం ఉండడం వల్ల సహజంగా లోకంలో అలా జరుగుతుంది. అందుకు చెబుతున్నమాట, ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈశ్వరుడంతటి వాడు అతినిష్టతో తపస్సు చేస్తుంటే ఈశ్వరుడెంత, ఆయన బతుకెంత, ఆయన నిమిషంలో పుష్పబాణంతో పడగొడతాను, కాముకుండి చేస్తాను అని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు మన్మథుడు. దాంతో ఏమైపోయింది, శివుడి మూడవ కంటి మంటతో పిడికెడు గూడిదైపోయాడు. అప్పుడు పాపం రతీదేవి ఏడ్చింది, నా భర్త లేకపోతే నేను కూడా చచ్చిపోతానంటే ఆకాశవాణి రూపంలో స్వామివారు అన్నారు, నువ్వు ఏడవకమ్మా, నీ భర్త ఎక్కడికి పోతాడు, ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో రుక్మిణీ కృష్ణులనే పేరుతో లక్ష్మీనారాయణులు మళ్ళీ దంపతులు అవుతారు. అప్పుడు ఈ పిడికెడు బూడిదైపోయిన వాడు మళ్ళీ అమ్మవారి గర్భంలో ప్రవేశించి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఆయనకి కొడుకై పుడతాడు. అప్పుడు నువ్వు ఆయన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చును, అప్పటిదాకా నువ్వు ఆత్మహత్యా ప్రయత్నం మాని పో అని ఆకాశవాణి అనగానే ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒకరోజు నారదుడు వచ్చాడు ఆవిడ దగ్గరికి. ఏమమ్మా నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు, ఈ భూమండలంలో సముద్ర మధ్యంలో ఒక నగరం కట్టుకుని ఎవడికి తెలియకుండా అదృశ్య రూపంతో శంబరుడని ఒక రాక్షసుడున్నాడు. ఈ శంబరాసురుడు పరమభయంకరుడు, దేవతలను కూడా గదగదా వణికించే కాముకుడు వాడు. నువ్వు ఓ ముసలావిడి వేషం వేసుకుని వాడి దగ్గరికి వెళ్ళు, మాయావతి అని పేరు పెట్టుకో. వాడికి చేపలంటే బాగా ఇష్టం, వాడికి మామూలు చేపలు కదండి పిచ్చ, 365 రోజులు చేపలే తింటాడు వాడు, బెంగాల్ వాళ్ళలాగా. కొంతమందికి కొన్ని పిచ్చలు ఉంటాయి, ఏమిటో చెప్పలేమన్నమాట. అందుకని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చేపలు వండి పెడుతూ ఉండు. అంటే ఈవిడది తెల్లబోయి, ఇది ఎక్కడ కర్మయోగం అండి, చేప అంటే మాకు కులదేవత, ఎందుకని మన్మధుడి జెండా మీద ఏముంటుందో తెలుసుగా మీకు, మన్మధుడి జెండా మీద చిహ్నమే చేప, అందుకే ఆయనకి మీనకేతనుడు అని పేరు. మేము మీనకేతనులు, మీనాన్ని ఎలా చంపుతామంటే, నీకేమన్నా వెర్రా, నువ్వు చంపడానికి నీ చేతులు ఏముంది, నువ్వు ఆ చేపను నీ చేత్తో కోసి వండినప్పుడల్లా ఆ చేపలు స్వర్గానికి పోతాయి, ఆ వరం నీకు ఇస్తున్నారు పొమ్మన్నాడు ఆయన. భర్త కోసం ఇష్టం లేని పని చేయడానికి సిద్ధపడింది. వెంటనే ఆవిడ ఏం చేసింది, తెల్లని జుట్టు మార్చుకుని, ఎందుకంటే ముసలాళ్ళు అయితే తప్ప శంబరాసురుడి దగ్గర పొడుచు వాళ్ళు బతకలేరట, అంత క్రూరుడు వాడు. అందుకని పూర్తిగా తన మహామహిమతో ముసలి జుట్టుని, తెల్లని జుట్టుని తయారు చేసుకుని కొంచెం వయస్సు వెళ్ళిన స్త్రీలా మారింది. సహజంగా లోకంలో అందరూ గురువు గారికి తెల్ల జుట్టు కనపడకుండా ఉండడం కోసం నల్ల రంగు వేసుకొస్తున్నారు. పాపం ఆవిడ భర్త కోసం అని ఉన్న నల్ల జుట్టుని తెల్ల జుట్టుగా మార్చుకుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం, మరి ఏం చేస్తాం, చాలామంది నల్ల జుట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే వాడు తెల్ల జుట్టు మార్చుకుని వార్ధక్య వేషం వేసుకుని శంబరాసుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు నువ్వు అన్నాడు, నన్ను మాయావతి అంటారండి అన్నది. ఏం కావాలి అన్నాడు వాడు, చేపలు వండడంలో బాగా ఆరితేరిందానండి నేను, మీకు చేపలంటే బాగా ఇష్టం అని తెలుసుకున్నాను, ఒక్కరోజు నా చేతి వంట తిన్నారంటే ఇంకా జీవితంలో ఇంకొకళ్ళు వంట తినరనగానే నేను చూస్తే ముసల్దాన్లో ఉన్నావు, నువ్వే వండుతావంటే అలా కనపడతానండి, నేను పడుచు వాళ్ళకంటే బాగా వండుతానండి అందుకే. సరే ఒకరోజు చూద్దాం అనుకున్నాడు వాడు. ఒకరోజు ఆవిడ చేతి భోజనం చేశాక, ఇక ఆ రోజు నుంచి మిగతా వంట వాళ్ళని మీరు ఆవిడికి సాయం చేయండి తప్ప మీరు మాత్రం వంట చేయొద్దన్నట్ట. ఈ విధంగా రోజు ఆవిడ దగ్గర ఉండి 365 రోజులు, వాడికి రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తినేవాటండి వాడు. అర్ధరాత్రి 12 లేచి 1000 చేపలతో పులుసు చేయించుకు తినేవాట, చేపల పులుసు. ఏం చేస్తాం వాడికి, అది ఆకలి, డైజెషన్ పవర్ అలా ఇచ్చాడు భగవంతుడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది, రాక్షసులు అంతే. అందుకని ఈ విధంగా రాత్రి లేదు పగలు లేదు వాడికి వండి పెడుతూ, ఎప్పుడు నా భర్త ఇక్కడికి వస్తాడా అని పాపం ఆవిడ సేవ చేస్తుందిట. నారదుడు చెప్పాడు కనుక ఈ పని మొదలెట్టింది ఆవిడ. ఈలోపు ద్వాపర యుగం వచ్చింది. ద్వారకా నగరంలో మనం నిన్న చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి ఇద్దరు కూడా దంపతులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఈ మన్మధుడు కొడుకై పుట్టాడు. పుట్టి పుట్టగానే వాడికి ప్రజుమ్నుడు అని పేరు పెట్టారు. అచ్చము శ్రీకృష్ణుడికి మారు రూపాటు. ఇందాక నేను మీకు చదివి వినిపించిన పద్యంలో విన్నారు కదా మీరు, అసురఖండను మారటమూర్తియోయనన్, మారటమూర్తి అంటే మారు రూపం. శ్రీకృష్ణుడే ఈ ప్రజుమ్నుడి రూపంలో పుట్టాడా అన్నట్టుగా ఉండేవాట. ఎలా ఉండేవాడు చూడగానే ఎవరు చూసినా కృష్ణుడు చిన్నప్పుడు ఇలాగే ఉన్నాడు అనుకునేవారు. పెద్దయ్యాక కూడా ఆయన చూసి అందరూ భ్రమపడేవారట, శ్రీకృష్ణుడు ఎలా నీలంగా ఉంటాడో, శ్రీకృష్ణుడి చేతులు ఎలా ఉంటాయో, ముఖం ఎలా ఉంటుందో, ముఖ కవళికలు ఎలా ఉంటాయో, ప్రవర్తన ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉండేవాడు. అందుకే ఏమంటారు మన వాళ్ళు, పెద్దవాళ్ళు నోట్లో జూడిపడ్డాడు అనేవారు. అలా ఉండేవట ఆయన. ఆయన పుట్టిన 10వ రోజులోపు నారదుడు వెళ్ళి, శంబరాసురా నీకు రహస్యం తెలుసా అన్నాడు. ఏమిటంటే నిన్ను ఎవరు చంపుతారో తెలుసా, నన్ను చంపడానికి మన్మధుడు పుట్టాడు, కానీ నన్ను చంపాలనుకున్న మన్మధుడు శివుడి కంటి మంటలకి బూడిదైపోయాడు, నాకేం ప్రమాదం అన్నట్ట. ఓ రే శంబరా, నువ్వు తెలివి తక్కువ వాడివి, అసలు మీ రాక్షసులు కొంచెం బుర్ర తక్కువ అనగానే ఆయ్ అన్నట్టు వాడు. మాకు బుర్ర తక్కువ అంటామంటే మరి బుర్ర తక్కువ కాకేమిటి, ఆనాడు చచ్చిపోయిన మన్మధుడు మళ్లీ రుక్మిణీదేవికి కృష్ణుడికి ప్రద్యుమ్నుడనే పేరుతో కొడుకుగా పుట్టాడు, రేపు పెరుగుతాడు, నిన్ను సర్వనాశనం చేస్తాడు. ఈ మన్మధుడు అంత తేలిగ్గా చావడు. మన్మధుడు అంటే ఆకారము లేనివాడు, కేవలం హృదయములో కోరికలను రేకెత్తించేవాడు అని అర్థం. వాడిని చంపడం ఎవడి వల్ల కాదు, వాడు ఇప్పుడే కాదు ఎప్పటికప్పుడు చచ్చిపోయి మళ్ళీ జన్మెత్తుతాడు. వాడి వల్లే నువ్వు వికారం పొందుతున్నావు, వాడి వల్లే నీకు కోరికలు వస్తున్నాయి. కాబట్టి మన్మధుడు అంటే నీ కోరిక. వాణ్ణి ఎవరు చంపగలరు? ఇప్పుడు కృష్ణపుత్రుడై ఉన్నాడు అనగానే అమ్మ బాబు నా శత్రువు పుట్టాడా అని అర్ధరాత్రి వేళ మహావేగంగా ద్వారకా నగరానికి వెళ్ళాడు. వాడు నిజం చెప్పాలంటే ద్వారకా నగరంలోకి రాత్రిపూట ఎవడు ప్రవేశించినా సుదర్శన చక్రం వాడిని నరికి అవతల పారేస్తుంది. కానీ కృష్ణుడు కావాలనే ఆ సుదర్శనాన్ని పక్కకి తప్పుకో అన్నట్ట. అందుకని వీడు అర్ధరాత్రి వేళ రహస్యంగా రుక్మిణీదేవి యొక్క పురిటింట్లో ప్రవేశించి 10వ రోజు పిల్లవాడిని ఎత్తుకుపోయి సముద్రంలో పారేశాడు. వాడు సముద్రం మధ్యలో ఉంటాడుగా, ఆ సముద్రంలోనే పారవేసి చేతులు దులుపుకుపోయి హమ్మయ్య నేను నా శత్రువుని చంపాను అనుకున్నట్ట. మన్మధుడు అంటే మన మనస్సుని రేకెత్తించే కామము అని అర్థం అన్నమాట. ఈ కామాన్ని మనం ఎప్పటికప్పుడు శంబరాసురులాగా చంపాలని ప్రయత్నిస్తాం. అది చంపితే చచ్చేది కాదు, దానిని తపస్సుతో నిగ్రహించాలి తప్ప పూర్తిగా కామం ఎప్పుడూ నాశనం కాదు. అంటే ఎంత గొప్ప తపస్శాలి అయినా కోరికలకు అతీతుడు కాడు. కోరికలకు అతీతుడు అవ్వడం అసంభవం. అందుకే పెద్దలు ఏం చెప్పారు, వేదాలు ఏం చెబుతున్నాయి, నిగ్రహం అన్నారు, అదుపులో పెట్టుటన్నారు, కానీ నాశనం అనలేదండోయ్. ఇంద్రియ జయము అంటే ఇంద్రియములను అదుపులో పెట్టుట. అవి లేకుండా ఉండవు, అవి లేకుండా ఉంటే నువ్వే ఉండవు, కానీ వాటి ఉద్ధృతి లేకుండా చూడాలి. ఇప్పుడు ఆహారం శంకరాచార్యుడు తీసుకున్నాడు, మనము తీసుకున్నాం. ఆయన శరీరం నిలబడాలి గనక పరమాత్మ అయినా శరీరము కోసం నిర్వికారముగా కోరిక లేకుండా తిన్నాడు. మనము కోరికతో తింటున్నాం, ఓహో ఇది లడ్డు, ఇందులో నెయ్యి వేయాలి, ఇందులో జీడిపప్పులు వేయాలి అనే కోరికతో రుచిని ఆస్వాదిస్తున్నాం. ఆస్వాదించకుండా తినండి, అప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటారు. ఆ ఇంద్రియ నిగ్రహం లేనంత కాలము ఇంద్రియాలని బలాత్కారంగా అదుపులో పెట్టాలనుకుంటే వాడు శంబరుడు. అలా కాకుండా కృష్ణుడు ఇంద్రియాల మీద నిగ్రహాన్ని పెట్టాడు, అందుకే యోగేశ్వరుడు. యోగ చిత్తవృత్తి నిరోధక. యోగము అంటే ఏమిటి, మనస్సు ఎటుపడితే అటు వెళ్లకుండా ఉండడం. మన మనస్సు ఎటుపడితే అటు పెడుతుంటే దానికి యోగాన్ని ఎలా పేరెడతాం, దానికి రోగ అంటాం. కానీ కాబట్టి ఒక్క యోగేశ్వరుడైన కృష్ణుడు మాత్రమే ఇంద్రియాలను అదుపులో పెట్టగలడు. ఆయన ఎన్ని రకాలైనటువంటి భూప్రపంచంలో ఉన్నటువంటి కోరికల మధ్యలో ఉన్నా, ఎంత మధ్యలో ఉన్నా ఆయనకి ఈ కోరికలకి ఈ సృష్టికి సంబంధం ఉండదు. అందుకే ఆయన అన్నిటికీ అతీతుడు. అలా అతీతుడు గనకే ఆయన్ని యోగేశ్వరుడని హృషీకేశుడు అన్నారు. శంబరుడు అలా కాదు, బలాత్కారికంగా కామాన్ని నాశనం చేస్తాను అనుకున్నవాడు, అందుకే వాడికి అసురుడు అని పేరు. అసలు శంబర శబ్దానికి అదే అర్థం అనమాట. అంటే అన్ని కోరికలు అనుభవిస్తూ నాకేమీ లేదనుకునే మూర్ఖుడు అనమాట. కొంతమంది ఉంటారు ఇప్పుడు చెయ్యరాని పనులు చేస్తూ కూడా ఈ చెయ్యరాని పనులు అది నిజంగా తపస్సు అని పైకి నటిస్తాట. అలా నటించు వాడికి శంబరుడు అని పేరు అనమాట. అంతరార్థంలో మాయావి, మోసగాడు, తనను తాను మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేస్తున్నవాడు. అలాంటి శంబరుడు చంపేశాననుకుని వెళ్ళిపోయాడు. అందులో పెద్ద చేప ఒకటి ఉన్నది. ఆ చేప ఈ పడిపోయిన బాలుండి 10వ రోజు బాలుండి అలా నోరు తెరిచి గుటుక్కుని మింగేసింది. కడుపులోకి వెళ్ళి భద్రంగా ఉన్నట్ట. చేప మింగితే నిజానికి ఇంకోటి ఎవడనైతే చచ్చిపోవాలి. ఆయన కారణజన్ముడు గనక చేప కడుపులో కూడా హాయిగా నిద్రపోవడం మొదలెట్టాడు, పడుకునే ఉన్నట్ట. ఆ కడుపులో పరుపు వేసినట్టుందన్నారు ఆయనకి. ఈలోపు ఏం జరిగింది, ఈ శంబరాచార్యుడికి రోజు చేపలు పెచ్చే కదా, ఈ సముద్రంలో చేపలు పట్టడానికి శంబరాచార్యుడి దగ్గర ప్రత్యేకంగా బెస్తవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్ళారు. వాళ్ళు వలలు వేశారు, పెద్ద పెద్ద గాలాలు వేశారు, ఏవో బుట్టలు ఉంటాయే అవన్నీ వేశారు. ఇటువంటి వెదురు బుట్టలు వాటిలతోటి చేపలు పడుతుండగా ఒక పెద్ద వలలో పెద్ద చేప పడింది. అమ్మ బాబా ఇంత బరువు ఉందేమిట్రా అని వాళ్ళు అతి కష్టం మీద లాగారట. 2000 కిలోల బరువు ఉన్న చేప ఒకటి వలలో పడింది. దాన్ని అతి కష్టం మీద లాగి ఇంత చేపని మనం ఏం చేసుకుంటాం, రాజుగారికి ఇస్తే మనకి కానుకిస్తాడు అనుకుని రాజుగారి దగ్గరికి పట్టుకెళ్ళారు. మహారాజా మీకోసం చేపలు పట్టినా కొన్ని చేపలు మేము కూడా అట్టే పెట్టుకునేవాళ్ళం, కొన్ని చేపలు అమ్ముకుని బతికేవాళ్ళం. కానీ వాళ్ళ విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద చేప పడింది, 2000 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నది ఇది, ఇంత పెద్ద చేపని అమ్ముకోవడం కంటే మీకిస్తే మీరు సంతోషిస్తారని, మీరు బాగా రుచిగా ఆస్వాదించుకుని వండించుకు తింటారని మీకు ఇచ్చాం, తర్వాత మీ చిత్తం అనగానే వాడు ఆనందపడిపోయి వారందరికీ బంగారు నగలిచ్చి, ఇంత పెద్ద చేపని వండగలిగే శక్తి మాయావతికి మాత్రమే ఉన్నది, ఎవరక్కడ, మాయావతికి ఇవ్వండి అన్నట. ఆవిడ పేరు కూడా మాయావతినే పేరెట్టుకుంది. మాయ ఎప్పుడూ కూడా రకరకాల రూపాల్లో ఉంటుంది. మాయ ఒక్కొక్కప్పుడు స్త్రీ రూపంలో, ఒక్కొక్కప్పుడు పడుచు రూపంలో, ఒక్కొక్కప్పుడు ముసలి రూపంలో, ఒక్కొక్కప్పుడు పురుష రూపంలో, ఒక్కొక్కప్పుడు కోరికల రూపంలో, ఒక్కొక్కప్పుడు వస్తువుల రూపంలో, ఇలా ఏదో ఒక రూపంలో మాయ మనల్ని మోసగిస్తూ ఉంటుంది. అందుకని ఆవిడ కావాలని ఎప్పుడూ ఒక రూపంతో ఉండను నేను, నా పేరే రతి, అందుకే మాయారూపం అంటే నేనే అని మాయావతిని పేరెట్టుకుందనమాట. ఆవిడికి చేపని ఇచ్చారట. వెంటనే ఆవిడేం చేసింది, ఈ చేపని తల దగ్గర జాగ్రత్తగా కోసి ఆ తర్వాత పొట్టను ఇలా చేల్చబోతుంటే ఆ పొట్ట మధ్యలో హాయిగా పడుకుని ఉన్న బాలుడు కనబడ్డాడు. ఇదేంట్రా ఆశ్చర్యంగా ఉన్నాడు వీడు అనుకుని. వెంటనే ఈ పిల్లవాడిని ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా ఆ సమయంలో నారదుడు అక్కడికి అడుగు పెట్టాడు. అమ్మాయి, ఈ కడుపులో ఉన్నవాడు సామాన్యుడు అనుకుంటున్నావా? వీడు పాపాయి కాదు, నీ భర్త. పూర్వకాలంలో మన్మధుడనే పేరుతో శివుడి కంటి మంటలతో బూడిదైపోయిన మహాత్ముడు ఇతడి అనగానే, అమ్మ బాబే నా భర్త వచ్చేటండి, మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉంటాడో ఇది వరకు చూడలేదు, ఇప్పుడు చూశానండి అందిట. చూడడం కాదు, వీడిని పెంచాలి, వీడికి నువ్వే విద్యలు నేర్పాలి, భర్తకి విద్యలు నేర్పే యోగం నీకు పడుతుంది. ఈ లోకంలో ఏ స్త్రీ కూడా తన భర్తని పెంచే యోగానికి నోచుకోదు, కానీ నీకు ఆ యోగం ఇచ్చాడు భగవంతుడు, పెంచుకో అంటే వెంటనే వీడ మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా మహారాజా, చేప కడుపులోంచి ఓ పిచ్చపిల్లాడు వాడు బయటకు వచ్చాడు, వాడిని పెంచుకోనంటే పెంచుకున్నాడు, వాడికి ఏం గుర్తులేక తానే పారేశానని కానీ ఆ పిల్లవాడే చేప కడుపులో ఉన్నాడని కానీ పాప వాడికి ఏం తెలియదు, అది కూడా మాయే. ఇప్పుడు ఈ పిల్లవాడిని జాగ్రత్తగా రహస్యంగా తీసుకొచ్చి పెంచింది. ఆ పిల్లవాడిని కేవలం 6 రోజుల్లో 16 ఏళ్ల బాలుని చేసిందట తన మాయాశక్తితో. కారణజన్ముడు కదా, 6వ రోజుకల్లా వాడు 16 ఏళ్ల బాలుడయ్యాడు. వాడికి రకరకాల విద్యలు నేర్పుతూ మధ్య మధ్యలో ప్రేమగా, ఓహో ఆయన ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడే అనుకుంటూ ఉంటే ఆయన అన్నాడు తెల్లబోయి, నా తను భవుడీతడంచును నాన్న ఇంచుకలేకవో, మాత ఏమిటికి విధానము తోడతూ చెద్దవంచన. ఓ అమ్మ, ఇదేమిటిది? సహజంగా పిల్లల్ని పెంచిన వాళ్ళు తల్లులు అంటారు, నేను నీ కొడుకుని కదా, కొడుకుని తల్లి చూడవలసిన రీతిలో కాకుండా ప్రేయసి చూసినట్టు చూస్తున్నావు, సిగ్గు లేకుండా ఇలా చూడడం ధర్మమేనా అంటే, కొంప ఉంచేసావయ్యా బాబు, అంత మాట నేసావు, నేను నీ భార్యని, నువ్వు సాక్షాత్తు మన్మధుడివి, నా పూర్వజన్మ సుకృతం వల్ల మళ్ళీ నిన్ను పుత్రుడిగా పొందాను, పూర్వజన్మలో ఆనాడు ఈశ్వరుడి కంటి మంటలకి బూడిదైపోయి రుక్మిణికి కృష్ణుడికి పుట్టినవాడివి, నువ్వు 10వ రోజు బాలుడిగా ఉండగా ఈ దుర్మార్గుడు తీసుకొచ్చి సముద్రంలో పారేశాడు, నేను పెంచి నా మాయాశక్తితో నిన్నెంత వాణ్ణి చేశాను, నువ్వు నాకు కుమారుడు కాదు నాయన, అలా అన్నామంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు నాకు కట్టుకున్న భర్తవి, జన్మజన్మల బంధానివి, నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణుని కోడల్ని, నువ్వు లక్ష్మీదేవి కొడుకువి, ఓ లక్ష్మీపుత్ర, ఈ లోకంలో ఎవ్వరికీ ఏనాడు లేని బంధం అన్నది, ఒక్కనాడు కూడా నీకు వ్యతిరేకంగా నేను, నాకు వ్యతిరేకంగా నువ్వు లేము, ఇదంతా పక్కన పెట్టు, ఈ దుర్మార్గుడు నిన్ను పురిటింటిలోంచి తీసుకొచ్చినప్పటి నుంచి మీ అమ్మ రుక్మిణీదేవి అల్లాడిపోతోంది, నా కుమారుడు ఏమైపోయాడో ఏడుస్తోంది, అన్నీ ఎరిగి కూడా కృష్ణుడు ఆవిడికి రహస్యం చెప్పడం, ఆయన అంతే, అన్నీ ఎరిగినవాడైనా తాను మాత్రం ఏమి మాట్లాడో అతీతంగా ఉంటాడు, ఇంద్రియాతీతుడు ఆయన, కానీ స్త్రీ రూపంలో జీవాత్మ రూపంలో ఉన్న మీ అమ్మ ఏడుస్తోంది, మీ అమ్మకు ఆనందం కలిగించాలి, ముందు ఈ దుర్మార్గుడిని చంపు అనగా ఎలా చంపాలి అన్నట్ట, నీకు కోదండం ఇస్తాను, బాణాలు వేసే శక్తి అంతా నా మహిమతో ఇస్తాను, ఇప్పుడు నువ్వు బాణాలు వేయడం నేర్చుకుంటే ఎన్నేళ్లకు విద్య నేర్చుకుంటావో, కాబట్టి అదేమొద్దు అని నెత్తిమే చేయి పెట్టి ఒక అత్యద్భుతమైన మహామాయా విద్యని ఉపదేశించిందిట. ఆ మాయ వల్ల వెంటనే మన్మధుడికి పూర్వజన్మ జ్ఞానం వచ్చింది, పూర్వజన్మలో తాను ఎటువంటి శక్తులున్నాయో ఆ శక్తులన్నీ పొందాడు. మళ్ళీ గురు మాయా రణవేదియై కవచియై కోదండియై ఖడ్గియై హరిదుండోరి నిశాటవైచితి వినాడంభో నిధి నన్ను ఘోర రణాంభో నిధి వైతు నిన్ను నిదే. ఆ క్షణమే మహామాయని పొందాడు. ఆ మాయతో పాటు అస్త్రాలు శస్త్రాలు అన్ని విద్యలు క్షణాలలో వచ్చేసాయి ఆయనకి. పూర్వజన్మ సుకృతం వల్ల, ఈ భార్యామణి యొక్క దివ్యానుగ్రహం వల్ల, జన్మజన్మల తపఃఫలితం వల్ల అన్ని విద్యలు పొంది వెంటనే ఆయన కోదండం ధరించి, ఆ కోదండం కూడా చెరుకు విల్లుట, నిజానికి చెరుకు విల్లు గట్టియాలంటే విరిగిపోవాలి, కానీ దాంతో లోకాన్ని జయించే శక్తి పరమాత్ముడు ఆయనకి ఇచ్చాడు. అనేక రకాలైనటువంటి ధనుస్సులు, రకరకాలైనటువంటి బాణాలు శక్తులు ధరించి, కవచం ధరించి, కోదండపాణి అయి ఖడ్గం ధరించి మెడలో మెడలో నుంచి కిందకి లే వెళ్లాడుతున్న తాడు, ఆ తాడుకు ఒక కత్తి పెట్టుకుని వర ఉన్నది, ఆ వరలో కత్తి కూడా పెట్టుకుని వెంటనే ఈయన సభాభవనంలో కూర్చుని ఉన్న శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి, ఓరి శంబర, ఆనాడు నేను మా అమ్మ కడుపు దగ్గర ఉండగా బొజ్జ దగ్గర పడుకుని ఆడుకుంటూ ఉండగా పదో రోజు వాలుండి మా అమ్మ దగ్గర నుంచి దూరం చేసి సముద్రంలో పారవేశావా, నిన్ను యుద్ధ సముద్రంలో ముంచెత్తుతాను రా అని పిలిచి వాడిని కవ్వించాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం సాగింది. అప్పుడు వాడు మహామాయ ప్రయోగించాట. ఆ మాయని ఇతడు గురుమాయతో, అంటే మాయావతి ఇచ్చినటువంటి మహామాయతో తొలగించి ఆ తర్వాత కత్తి అమాంతంగా దూసి వాడి తలపుచ్చుకుని నరిక అవతల పారేశాడు. ఆయన పూలబాణాలతోటే జగత్తుని జయించగల మన్మధుట్ట. ఇక్కడ వేదవ్యాసులు ఒక మాట అన్నారు, పుష్పబాణం వేస్తేనే శివుడు అంతటి వాడు బొట్లో పడతాడు, అటువంటి వాడు కత్తితో శత్రువు తల నరకడం ఓ లెక్క అంటాడు ఆయన. చిగురాకు అడిదపు ధారను, పోతన గారు కూడా ఎంత అందంగా రాశారండి, చిగురాకు అడిదపు ధారను, చిగురాకులు అనేటటువంటి కత్తితోటే పల్లవములతో పుష్పములతోటే లోకాన్ని జయించగలడు ఆయన. అటువంటి మహాత్ముడు భయంకరమైన కత్తితో ఈ దుర్మార్గుడి తల నరకడం ఒక లెక్క. ఆ తల కూడా ఎలా పడిపోయిందట, మంచి కత్తి తీసుకుని దండధరమూర్తిగై కొన్ని ఉండాడక చక్రిసూనుడుగ్రత రాసిన్ ఖండించ శంబరుని తల కొండల కోటీరమణులు కుంభినిరాలం. యమధర్మరాజులాగా తీవ్ర క్రోధం ధరించి కత్తి దూసి ఈ చెవులకు కొండలములు నెత్తి మీదేమో కిరీటము ఉన్నటువంటి వాడి తలని ఒక్క దెబ్బకి నరికి కింద పారేస్తే వాడి తల కింద పడ్డంతో పాటు కొండలములు నేల మీద పడ్డాయట. కిరీటం కిందపడి దొల్లింది, దొల్లగానే అందులో ఉన్న మణులన్నీ టపటప కిందకి రాలిపోయాయి. ఈ విధంగా మహాకామము శంబరుడు వాడిని సంహరించాడు. అనగా కామమును కలిగించేవాడు మన్మధుడే, ఆ కామాన్ని నాశనం చేయాలన్నా మళ్ళీ మన్మధుడే. ఎందుకంటే మన్మధుడు విష్ణువుకి కొడుకై పుట్టడం వల్ల కామాన్ని పుట్టించగలడు, కోరికని జయించేలా చేయగలడు. అతి కామమైన శంబరాసురుని జయించాడని దీనిలో అంతరార్థం అనమాట. అందుకే ఈ కథ విన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సును నిగ్రహించగలరు అని శాస్త్రం. ఈ విధంగా సంహరించాక చిలుకని మళ్ళీ వాహనంగా తెప్పించిందట. మన్మధునికి చాలా వాహనాలు ఉన్నాయి, అందులో ఒక వాహనం చిలక. ఆయన ఎక్కువగా చిలక మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. చిలుక ఎక్కి భార్య అన విలువబడేటటువంటి మరో చిలకని వెంట పెట్టుకుని ఇద్దరు కలిసి ఆకాశ మార్గాన ద్వారకా నగరానికి వచ్చారు. ఆ సమయంలో తెల్లవారుజాము అవుతోంది. తెల్లవారుజామున ఎవరో భార్యాభర్తలిద్దరు చిలుక మీద వచ్చి ఆకాశంలో ద్వారకా నగరంలో రుక్మిణీ మందిర ప్రాంగణంలో ఉన్నారట అని తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ పరుగు పరుగుని వచ్చారు. వచ్చి చూచి అబ్బబ్బా ఈ కుర్రాడు ఎంత అందంగా ఉన్నాడో, కృష్ణుడు మారువేషంలో ఇలా వచ్చాడేమో అనుకున్నారట కొందరు. కొందరు అన్నారు కృష్ణుడి భలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాదు, కృష్ణుడు కృష్ణుడే, ఈయనే కొన్ని కొన్ని చిహ్నములు కృష్ణుడికున్నవి ఈయన దగ్గర లేవు, ఈయన దగ్గర ఉన్నవి ఆయన దగ్గర లేవు, ఈయనకి నెత్తి మీద నెమిలి పింఛం లేదు, మన కృష్ణుడికైతే పింఛం ఉంటుంది కదా అంటే ఏమో తెల్లవారుజామున పింఛం మర్చిపోయి వచ్చాడేమో అంది ఒక ఆవిడ. ఇలా ఎవరి దారిన వాడు మాట్లాడుకుంటూ ఉండగా రుక్మిణీదే వచ్చింది. ఆవిడికి తెలియకుండానే చనుబాలు రావడం మొదలెట్టాయట. ఏదో ఉంది వీడిలో, వీడు నా కొడుకై ఉంటాడు, సందేహం లేదు, వీడు గనక నా కొడుకైతే ఇంతవాడు అవుతాడేమో, కానీ ఈ 5-6 రోజుల్లో వాడు వెళ్ళిపోయి ఎక్కువ రోజులు అవ్వలేదు కదా, ఇంత పొడుగు ఎలా అయ్యాడు అని మళ్ళీ రకరకాలుగా భావిస్తూ ఉండగా అన్నీ ఎరిగిన కృష్ణుడు వచ్చి, ఏమిటి రుక్మిణి అంటే ఏమండి వీడెవరండి అంది. ఏమో నేను అదే ఆలోచిస్తున్నాను అన్నట్టు ఆయన. అమాయకుడు పాపం, కృష్ణ పరమాత్ముడు నోట్లో వేలెడితే కొరకలేట, అంత అమాయకంగా ముఖం పెట్టి ఎవరై ఉంటారు, నా పోలికలు కనపడుతున్నాయి అన్నట్ట. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి ప్రభువు నీకు నమస్కారం అన్నాడు. నారద సమయానికి వచ్చావు, తర్జన భర్జనలు పడుతున్నావు, ఈయనెవరు అంటే పరమాత్మ నువ్వు మరీ ఇంత అమాయకంగా నటిస్తే మేమేమైపోతాం తండ్రి, సమస్త లోకేశ్వరుడివి, ఈ చరాచర లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి, లోకాలు కడుపులోనూ ఉంటాయి బయట ఉంటాయి అంతటా ఉంటావు నువ్వు, నువ్వు లేని చోటంటూ లేదు, అయినా ఏమీ ఎరగనట్టు నటిస్తావు అంటే చెప్పే భాగ్యం నాకు ఇవ్వడం కోసం ఇలా చేస్తున్నావు కానీ ప్రభు అంతకుమించి నీకు తెలియదేమున్నది, ఇతడే మీ అబ్బాయి, చిత్రం చెప్పమంటావా, పురిటింటిలోంచి 10వ రోజు శంబరాసురుడు ఎత్తికెళ్ళి సముద్రంలో వేశాడు, ఆ కోడలుందే మీ కోడలు, తన భర్తను తానే రక్షించుకుని ఇంత వాణ్ణి చేసి శత్రు సంహారం చేయించి పట్టుకొచ్చింది. సహజంగా కలిసొచ్చే వేళకి నడిచొచ్చే కొడుకు వస్తాడు, లేకపోతే 6 రోజుల క్రితము
పది రోజులు బాలుట్ట, 16 రోజులు నిండగానే నడిచొచ్చే కొడుకు వచ్చాడా లేదా? రావడం సరే, కోడల్ని కూడా వెంట పెట్టుకొచ్చాడు. మీరు ఎక్కడ ప్రకటన ఇవ్వక్కర్లా, సంబంధాలకు వెతక్కర్లేదు, కళ్యాణ మండపం పెట్టుకోక్కర్లేదు, భోజనాలు అక్కర్లేదు, ఏ ఖర్చు అక్కర్లేదు. ఈ విధంగా హాయిగా కోడలతో వచ్చాడనగానే ఆనందం తట్టుకోలేక వెంటనే రుక్మిణీదేవి రానాయన ఇంకా చిలక మీద పైన దుక్కి కిందకి రాని ఆ కొడుకుని కౌగిలించుకుని కోడల్ని దగ్గరికి తీసుకుని ఇద్దరు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండండి అన్నదట. చచ్చిపోయిన కొడుకు తిరిగి వస్తే ఎంత ఆనందం పొందుతారు, అంత ఆనందం పొందారు ద్వారకానగర వాసులంతా. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడు అక్కడ నిత్యానందమే, నిత్య కళ్యాణం పచ్చతోరణంతో నడిచేది. ఇది జరిగిన కొద్ది రోజులకే సత్రాజిత్తు నిశాచర శత్రునకున్ కీడు చేసి సద్వినయముతో పుత్రి శమంతకమణి మైత్రిం కొన్ని తెచ్చి ఇచ్చి మనుజాధీశ. ఓ మహారాజా, పరీక్ష నరేంద్ర, ఇది జరిగిన కొద్ది రోజులకి ఆ ద్వారకానగర వాసి అయినటువంటి సత్రాజిత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంసునికి ఆత్మీయ బంధువు, భోజకులస్థుడు. మీకు ముందే చెప్పాను కదా, యాదవుల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి, శాఖలు ఎక్కువ ఉంటాయి. సహజంగా ప్రతి కులంలోనూ ఈ శాఖలు అనేవి ఆ ప్రాంతాలను బట్టో దేనివల్ల అలా విభజన అయిపోయింది. భోజకులము, వృష్ణికులము, కుకురుకులము, అంధక కులము, సాత్వత కులము, దాశారహ కులము వంటి అనేకమైన శాఖలున్నాయి ఈ యాదవుల్లో. అందులో కంసుడు భోజకులస్థుడు, కృష్ణుడు వృష్ణికులస్థుడు. ఈ వృష్ణికులానికి భోజకులానికి కంసుడి కాలంలో ఎక్కువ తగాదాలు ఉండేవి. కానీ కంసుడు చచ్చిపోయాక మళ్ళీ అందరూ ఐక్యమైపోయారు అనమాట. చచ్చ మనలో మనం శాఖాభేదాలతో కొట్టుకుంటే ఐకమత్యం లేకపోతే ప్రమాదమని కృష్ణుడి పాదాలు గట్టిగా పట్టుకున్నారు. కానీ సత్రాజిత్తుకి చచ్చిపోయిన కంసుడు అంటే కించిత్ అభిమానం. అందుకని అతనికి మాత్రం కృష్ణుడి మీద మొదటి నుంచి అంతగా సదభిప్రాయం లేదు. నిజాన్ని చెప్పాలంటే ద్వారకానగరంలో కృష్ణుడు ఇచ్చినటువంటి భవనంలో కృష్ణుడి దైవత్వం ఉన్నవాళ్లే కదా వీళ్ళంతా. మధుర నుంచి అందరినీ ఇక్కడికి ఆయనే తెచ్చాడు. మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి పక్కన ఉన్నంత మాత్రం చేత భగవద్భక్తి ఉండకపోవచ్చు. ఎంతోమందిని చూస్తున్నాం కదా, దేవుడు ఇక్కడ ఉంటాడు, పక్కనే మకం ఉంటారు, కానీ దేవుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ఒక ఆశ్చర్యం చెప్పమంటారా, ఒక మహానుభావుడైన ఒక అర్చకుడు ఉండేవాడు. ఆ అర్చకుడు కొద్ది రోజులు మా పీఠంలో పనిచేశాడు. తర్వాత ఆయన వైరాగ్యం వచ్చి పారిపోయాడు. ఎక్కడికి పోయాడు అవడికి తెలియదు. కొద్ది రోజులు చేశాడు, చాలా కాలం క్రితం. అప్పటికి మేము పవరపేటలో ఉన్న మా ఇంట్లోనే పీఠం ఉండేది. ఆయన భార్య మాత్రం ఒక్కనాడు కూడా గుళ్ళోకి వచ్చి దండం పెట్టేది కదండి. ఆయన రోజు గుళ్ళో పూజ చేస్తే ఆవిడ మాత్రం అసలు దేవుడికే చూసేది కాదు. అదేం కర్మయోగమో, ఆయన చేసే వృత్తి నచ్చేది కాదు. అర్చకుడు అంటే దేవుడి తర దేవుళ్ళు లాంటి వాడు. అటువంటి వాడి భార్య ఎలా ఉండాలి? తెల్లవారుజామున లేచి ఆ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆయనకి కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. ఇవాళ నేను ఇంత హాయిగా 45 రోజులు ఇక్కడ పురాణం చెప్పగలుగుతున్నానంటే, 45 రోజులు 50 రోజులు అమెరికా వెళ్ళగలుగుతున్నానంటే, నేను లేకపోయినా నా పీఠాన్ని నేను లేననే లోటు లేకుండా మా అమ్మవారికి నైవేద్యం మా ఇల్లాలు పెడుతోంది కాబట్టి నేను తిరుగుతున్నాను. లేకపోతే నేను ఎక్కడ తిరుగుతాను? నిర్వహణ అంతా ఆవిడది. కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే, నేను లేకపోయినా ఒంటి చేత్తో ఎంతమందికైనా అన్నం వండి పెట్టి ఆ దేవతా నివేదన ఆవిడ చేస్తుంది కాబట్టి హాయిగా తిరుగుతున్నాం. అలాగ వెళ్లకుండా ఆవిడ ఎప్పుడు ఒక్కరోజు అంతఃపురం పైకి వెళ్ళలేదు. అంటే పై మేడలో ఉండేది మా పీఠం, మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. 2వ ఫ్లోర్ ఏమో ఆయనకి ఫ్రీగా ఇచ్చాను నేను. ఆ పైన అమ్మవారి పీఠం ఉండేది. ఆశ్చర్యం చెప్పమంటారా, 4 నెలలు గడిచాక మరి ఏమొచ్చిందో ఆయనకి పిచ్చెక్కినట్టు అయిపోయి రహస్యంగా రాత్రి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెలిసింది ఎప్పటికీ హిమాలయాలకు పోయాడు ఆయన. ఈవిడికి ఏమైపోయింది, ఆ పాపమో ఏమిటో దేవుడు మొహం చూడలేదు. దాంతో ఆవిడ చివరి పుట్టింటికి పోయింది. ఇప్పటికి నానాయాత్ర అనుభవిస్తుంది. ఇంత అనుభవిస్తున్న గుళ్ళో కలదండి ఆవిడ. చెప్పొచ్చేది అది, పరమభక్తులకి ఇలాంటి వాడు తయారవుతారు. అసలు అన్నిటికంటే ఎవడ అదృష్టవంతుడవుతాడు, భర్త దేవతలు అర్చన చేస్తూ ఉంటే మా ఆయన ఎంతో భక్తితో ఆ దేవుడిని పూజ చేస్తున్నాడని పొద్దున్నే లేచి ఆ దేవుడికి నమస్కరించుకుని ఆ దేవుడికి ఇంత అన్నం పెట్టడానికి సిద్ధపడితే ఆ కుటుంబంలో కష్టం ఎలా వస్తుందండి? అసలు అది మహాయోగం అవుతుంది. ఆ యోగం రావాలి. అలా కొంతమంది కర్మయోగం ఎలాగంటే, భగవంతుడి పక్క నుండి భగవద్ దర్శనానికి వెళ్ళరు అనడానికి ఉదాహరణ ఈ సత్రాజిత్. శ్రీకృష్ణుడి దర్శనానికి ఒక్కనాడు కూడా వెళ్ళలేదట ఆయన. ద్వారకలో ఉంటూ, కృష్ణుడిచ్చిన భవనంలో ఉంటూ సూర్యుడిని ఉపాసన చేసేవాడు. సూర్యుడు అంటే ఇష్టం. కానీ కృష్ణుడు ఆ సూర్యుడి కుడికన్నుగా పెట్టుకున్న విష్ణువుని గ్రహించలేక కృష్ణ దర్శనం వరకు వెళ్ళేవాడు కాదు. లోకు కృష్ణుడు అంటే నేను మీకు చెప్పాను కదా, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. నేనే కనుక రోజు మీ మధ్యలో మీ ఇంట్లోనే కూర్చుంటే 2 రోజులు వేక పద్మాకర్ గారు ఆయన మోహం, మా ఇంట్లో ఉంటాడు మా భోజనమే చేస్తున్నాడండి, వారి దర్శనానికి వెళ్ళడం ఏమిటి అంటారు. మీరు కాదు, జ్ఞానులు అయితే అలా అంటారు కదా, అజ్ఞానులు అలా అంటారు. అతి పరిచయాద్ అవజ్ఞ, ఎక్కువ పరిచయం అయితే చులకనతనం ఏర్పడుతుంది. సంతత గమనాద్ అనాదరో భవతి, రోజు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందన్నమాట, అనాదరం, వాడి మీద గౌరవం కలగదు. మా ఇంట్లో కూర్చునే మనిషి అండి వీడి మొహం, వీడికి పురాణం ఏమిటండి అంటారు కదా. అందుకని దానికి ఉదాహరణ చెప్పారు. మలయే భిల్లపురంధ్రి చందనతరు కాష్టమిందనీ కురుతే, మలయ పర్వతం అని ఉన్నది, ఇప్పుడు దాన్ని మలేషియా అంటున్నాం. అక్కడ అన్ని గంధం చెట్లు పూర్వం బాగా ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గినా ఎప్పటికీ గంధం చెట్లు అక్కడే ఉన్నాయి. ఈ గంధం చెట్లని పూర్వం కొయ్య వాళ్ళు ఏం చేసేవారట, దాని విలువ తెలియక దాన్ని నరికి పొయ్యిలో పెట్టి వంట చేసుకునేవారట. గంధం చెట్లని బొగ్గులుగా మార్చేవారు వాడు, వంట చెరుకుగా వాడేవారు వాళ్ళు. ఎందుకనంటే గంధం చెట్టు విలువ తెలియదు, వాళ్ళు గంధం చెట్ల మధ్యలో ఉండడం వల్ల. అలాగా కొంతమందికి సంపద పక్కన ఉన్నప్పటికీ సంపద విలువ తెలియదు, భగవంతుడి పక్కనుండి భగవంతుని విలువ తెలియదు కర్మ కాకపోతే. అందువల్ల ఇతడు అసలు భగవంతుడిని విడిచిపెట్టి ఆ భగవంతుడిలో ఒక రూపమైన ఆయన కన్నుని మాత్రం ఉపాసించాడు. అయితే ఏదో ఒక ఉపాసన ఉందండో, అది మాత్రం రక్షిస్తుంది ఎవడైనా సరే. అతడు సత్రాజిత్ అనేవాడు గర్గాచార్యుడి దగ్గర సూర్యోపాసన పొందాడు. ఆ సూర్యోపాసన చాలా గొప్పది. ఆ స్తోత్రం ఇప్పటికి కూడా మార్కండేయ పురాణంలో ఉన్నది. ఒకప్పుడు ఇక్కడ మార్కండేయ పురాణాన్ని ఒక వారం రోజులు చెప్పినప్పుడు మీకు ఆ స్తోత్రం వేసి ఇచ్చాను, కానీ దాన్ని మళ్ళీ మీరు చదువుతున్న దాఖలాలు అయితే నాకేం కనపడలేదు. మళ్ళీ ఎప్పుడైనా ఆ కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయా అంటారేమో అని చూశాను. అసలు ఆ విషయం మీకు గుర్తుందా, చాలా కాలం క్రితం 2008 ఇక్కడ దత్తాత్రేయ చరిత్ర చెబుతున్నప్పుడు సూర్యోపాసనకి సంబంధించిన ఒక స్తోత్రం వేయించి మీ అందరికీ పంచిపెట్టారు అప్పుడు హరిగారు కూడా. అది గుర్తున్న వాళ్ళు ఎవరన్నా చేయొద్దండి, అబ్బే ఒక్కరెత్తారా, ఇక్కడ వాళ్ళు ఎవరు ఎత్తట్లేదు. సరేలేండి, చాలా సంతోషం, ఎప్పుడో ఒకప్పుడు గుర్తుకొస్తుందిలేండి, పూర్వజన్మ అనేది ఒకటి ఉంటుంది కనుక. ఇందుకు ఎందుకు చెప్తున్నానంటే ఆ స్తోత్రాన్ని సత్రాజిత్తు చేశాడు మూలమంత్రంతో పాటు. ఆ స్తోత్రాన్ని చేయగా చేయగా సూర్యుడు ఆయన్ని మెచ్చుకున్నట్ట. మెచ్చుకుని ఆయనకు ఒక గొప్ప మణి ఇచ్చాడు. ఆ మణిని పుచ్చుకుని విర్రవీగాడు. దాంతో కృష్ణుడితో విరోధం తెచ్చుకున్నాడు. దాంతో కృష్ణుడు ఆయన్ని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పినా కృష్ణుడి మీద అభాండం వేస్తే ఆ అభాండం తప్పించుకోవడానికి కృష్ణుడు ఆయనకి తిరిగి మణినిచ్చాడు. ఆ తర్వాత ఆయన తన కూతురు సత్యభామామణినిచ్చి పెళ్లి చేశాడు అని పరీక్షిత్తుకి క్లుప్తంగా చెప్పగానే సుఖుడు, అలా క్లుప్తంగా చెబితే నాకేం అర్థమవుతుంది, సత్రాజిత్తు సౌరికి ఏమి తప్పు చేశాడు, అతనికి శమంతకమణి ఎలా వచ్చింది, ఆ శమంతకమణి వెనకాతలున్న తక్కిన కథ ఏమిటి, కృష్ణుడికి భామామణికి వివాహం ఎలా జరిగింది, ఈ కథ అంతా వివరించు. ఎందుకంటే నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణ గాథలు విన్నవాడు సకల పాపాల నుంచి విముక్తి పొంది శుభములు పొందుతాడు అనగానే, అయితే చెబుతున్నా విను, గర్గాచార్యుడిచ్చినటువంటి సూర్యమంత్రాన్ని సత్రాజిత్తు 6 నెలల పాటు ఉపాసన చేశాట. 6 నెలలు, 1 రోజు 2 రోజులు కాదు, ఈ 6 నెలలు తెల్లవారుజామున లేచేవాడు. ద్వారకానగరం అంతా సముద్రంలోనేగా ఉండేది, అందుకని సముద్రానికి వెళ్ళి స్నానం చేసి సముద్ర తీరంలో తూర్పు దిక్కుకి ఎదురుగుండా నిలబడి మహాభక్తితో మంత్రానుష్ఠానం చేసేవాడు. సూర్యుడు ఉదయిస్తున్న వేళ, ఎర్రని కిరణాలతో వస్తున్న వేళ అర్ఘ్యమిచ్చేవాడు. ఆ తర్వాత 16 శ్లోకములతో ఉన్న సూర్యస్తోత్రం ఉన్నది, అది మార్కండేయ పురాణంలో ఉందని ఇందాకే చెప్పా. దానికి ఆదిత్య స్తవము అని పేరు. ఆదిత్య హృదయం కాదు, హృదయం రామాయణంలో ఉంటుంది, ఆదిత్య స్తవం మార్కండేయ పురాణంలో ఉంటుంది. ఆ అత్యద్భుతమైన స్తవాన్ని శ్రద్ధతో చేశాడు. 6 నెలల తర్వాత సూర్యభగవానుడు ప్రత్యక్షమై శమంతకము అని పేరు కలిగిన ఒక మణి చేతిలో పెట్టాడు. ఈ మణి ఉన్న చోట కరువు ఉండదు, ఈ మణి ఉన్న చోట వర్షాలు పడతాయి, ఈ మణి రోజు 8 బారువుల బంగారం ఇస్తుంది. 8 బారువుల బంగారం అంటే ఇంచుమించుగా 1 కేజీ బంగారం ఇస్తుంది అనమాట, రోజు 1 కేజీ బంగారం అనగానే ఆయన సంతోషపడి ఆ మణిని గొలుసుతో పాటు ఇచ్చాడు ఆయన. అందుకని ఆ గొలుసుని మెడలో వేసుకుని వస్తున్నట్ట, ఒక బంగారు గొలుసు. ఆ గొలుసుకి చివర ఇలా మణి వేళ్లాడేది. ఆ మణి మెడలో వేసుకుని సముద్ర తీరం నుంచి ద్వారకానగరంలోకి అడుగు పెడుతూ ఉంటే అతడు ఒక కొత్త సూర్యుడిలో వెలిగిపోయాట. అతని ముఖంలో ఉన్న కాంతిని తట్టుకోలేక పౌరులు పరుగు పరుగున సభలో ఉన్న కృష్ణుడి దగ్గరకు వచ్చారు. సుధర్మ సభలో కూర్చుని ఉన్నాడు కృష్ణుడు. ఆయన దగ్గరికి పరుగు పరుగునొచ్చి, ప్రభు కృష్ణ ద్వారకా నిలయ నమస్కారము, యదువంశ తిలక కళ్యాణనిధి, నీకు నమస్కారం, యాదవ వంశోత్తమ కళ్యాణనిధి అని పరిపరి విధాలుగా స్తోత్రం చేసి